इह घोरे कलौ प्रायो जीवश्चासुरतां गतः क्लेशाक्रान्तस्य तस्यैव शोधने किं परायणम्. ఈ ఘోర కలియుగంలో జీవులు ఆసురీ స్వభావం కలవారు. వివిధ క్లేశాలతో అక్రాంతులైన ఆ జీవులు పరిశుద్ధులవడానికి సర్వశ్రేష్ఠ ఉపాయం ఎట్టిది? ఓ ధ్రువుడు, ఓ ప్రహ్లాదుడు చాలా గొప్పవాళ్ళయ్యారు. ఓ వాల్మీకి, వాళ్ళు గొప్పవాళ్ళైతే మేము అవలేమని చెప్తూనే ఉన్నాగా. ఒకసారి ఒక చర్చ వచ్చింది. ఒక ట్రైన్ కంపార్ట్మెంట్లో నేను ఎక్కిన కంపార్ట్మెంట్లోనే టికెట్ కలెక్టర్ ఒకడిని పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు? టికెట్ లేనివాడిని. ఏమయ్యా, నీ దగ్గర టికెట్ ఉందా అని అడిగాడు వాడిని. లేదన్నాడు. టికెట్ ఎందుకు కొనలేదు అన్నాడు. కొనలేదన్నాడు. మళ్ళీ అడిగాడు. ఓసారి చెప్తే నీకు అర్థం అవదయ్యా, నేను కొనలేదు. ఏంటిటా అయితే అన్నాడు. మనవి ఇలాగే ఉంటాయి. అవును, నేను సిగరెట్ తాగటం మానను. ఏంటట, ఇంతకీ నన్ను ప్రయాణం చేయనిస్తావా చేయనివ్వా అని పై ఉదాహరణలు అన్నట్టు చెయ్యాలా చేయక్కర్లేదా మీ నిర్ణయం. కానీ కలియుగంలో అయితే టికెట్ లేకుండా మీరు రైల్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో టికెట్ లేకుండా నువ్వు వెళ్ళలేవు. నువ్వు వెళ్ళలేవు. ఏ గురువు నిన్ను తీసుకెళ్ళలేడు. టికెట్ ఏంటి అంటే నీ అలవాట్లు మానటం. నేను అలవాట్లు మార్చుకోను, కానీ మారాలి. అసంభవం అనిపిస్తుంది. అదే కలియుగం అంటే. ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాసురతాం గతః క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం. ఈ ఘోర కలియుగంలో జీవులు ఆసురీ స్వభావం కలవారు. వివిధ క్లేశాలతో అక్రాంతుడైన ఆ జీవులు పరిశుద్ధులవ్వడానికి సర్వశ్రేష్ఠ ఉపాయం ఎట్టిది? అలవాట్లకి బానిసలు అయిపోయారు కదా. మరి అయితే వాళ్ళకి నిష్కృతి మార్గం లేదా? ఇంకా వాళ్ళు బయటపడలేరని అర్థమైపోతోంది కదా. నేను టికెట్ కొనలేదు అని చెప్పాను కదా, మళ్ళా అడుగుతావేం? అలాగే నేను ఈ అలవాట్లు మార్చుకోలేను, మరి నన్ను ఏం చేయమంటావు? దానికి భాగవతం ఉంది. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఉపయోగపడటానికి మీ వైపు నుంచి ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం మీ ఆచరణలో కనిపిస్తూ ఉండాలి. ఆ ఆచరణలో ప్రయత్నానికి ఒక శ్లోకం మీరు కంఠతా పట్టుకోండి. చింతామణిర్లోకసుఖం సురద్రుస్వర్గ సంపదాం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి లౌకిక సుఖాన్ని ఇస్తుంది, కల్పవృక్షము స్వర్గీయ సంపత్తులను ఇస్తుంది. కానీ గురుదేవులు ప్రసన్నలవుతే యోగులకు కూడా దుర్లభమైన నిత్యమైన వైకుంఠధామం ఇస్తారు. ప్రకృతి నిద్రతో లేపుతూనే ఉంది. ఈ గురు చేతనత్వ విజ్ఞానమే మనం చదువుతున్నది. భాగవతం అంతా కూడా జగద్గురు చేతనత్వం యొక్క వివిధ విధి విధానాలు. జగద్గురు చేతనత్వం అంటే అందరి గురువుల యొక్క చేతనత్వము. గురువుల యొక్క చేతనత్వము అంటే అర్థం ఏంటి? అంధకారాన్ని పోగొట్టేటటువంటి చేతనత్వము. ఎదురుగుండా తాడు లేదు, పాము ఉంది అని కనిపిస్తూ ఉంటే మనం అటు వెళ్ళం కదా. కానీ అది పాము కాదు, తాడు అని నాకు తెలుసు. కానీ నా స్నేహితుడిని భయపెట్టడానికి నేనేం చెప్తాను? అక్కడ పాముంది, పాముంది అంటాను. అప్పుడు స్నేహితుడు భయపడతాడు, నేను భయపడను. అర్థమైంది కదా. ఇదంతా మాయ, మాయ అని. అది మాయ అనిపించటం లేదు, అది నిజం అనిపిస్తోంది మనకి. అర్థమైందా? ఉదాహరణ, మీరు ఉత్తినే కబుర్లు చెప్పడానికి ఈ మాయ, మోహము, భ్రమ అంటున్నారు. తప్ప మీకు ఆ మాయ, మోహాలే చాలా ఎక్కువ ప్రీతి. ఇతరులకి సలహా ఇచ్చేటప్పుడు కానీ ఏం చెప్తున్నాం మనం? ఎందుకయ్యా అంత బాధపడతావు, అంతా మాయే కదా అని. కానీ మన దగ్గరకు వచ్చేసరికల్లా మనం భయపడుతూ చెబుతున్నాం తప్ప అక్కడ ఉన్నది తాడు అనే దర్శనం మనకి రాదు. బాబు, నీకు మాయ లేదు అని అనిపించటం లేదు, కానీ అంతా మాయ అంటున్నావు. మనమందరం అంతేనా కాదా? చాలా జాగ్రత్తగా ఈ ఉదాహరణలు అర్థం చేసుకోండి. తరువాత ఈ ఉదాహరణల మీదే మొత్తం భాగవతం ఆధారపడి ఉంటుంది. కరెంటు పోయిన రోజున ఒకళ్ళు నాతో చెప్తున్నారు, రాత్రల్లా మెలుకువగా ఉన్నామేమని. బాగానే ఉంది. మరి గురువుగారు కూడా అదే చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు నిరంతరం మెలుకువగా ఉండాలి అని. అదంతా మనం ఎక్కడ చేస్తాం? ఇస్తే ఆయన ఇవ్వాలి. కానీ మనకి ఆ మెలకువ, ఏ మెలకువ? ఈ ప్రపంచంలోంచి మెలకువ. ఈ ప్రపంచము మాయా అనేటటువంటిది నాకెట్టా వస్తుంది, ఆయన వచ్చి లేపాలి కానీ అని అన్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, పరీక్ష రోజుల్లో పిల్లలతో మీరు అనుభవించి ఉంటారు. రాత్రి 9 గంటలకు పడుకుంటారు. అమ్మ ప్రొద్దున 3:30కి లేపయి అని. ఎందుచేతంటే నేను చదివే రోజుల్లో అలా పడుకున్న వాళ్ళలో ఒకరిని. నేను 8:30కే పడుకునేవాడిని, వీళ్ళు 9 గంటలకు పడుకున్నారు. అమ్మ 3:30కి లేపి కూర్చోబెడుతుంది, ఇంకొక అరగంటని నిద్రపోతారు. మామూలుగా ప్రొద్దున 8 గంటలకు లేచాక అమ్మ మీద ఎగురుతాడు లేపలేదేమని. అలాగే భగవంతుడి మీద ఎగురుతాం, మాకు చెప్పలేదే అని. నన్ను నిద్ర లేపలేదే, నన్ను ఈ మోహంలో పడేశావు నువ్వు, నన్ను లేపి ఉంటే కనుక నేను లేచేసి అసలు ఈ వశిష్ఠులు వాల్మీకి ఎంత అసలు దంచి పారేద్దును వాళ్ళని, నన్ను లేపలేదు నువ్వు అంటారు. కానీ ప్రతిరోజు రాత్రి భగవంతుడు మీకు నిద్ర ఇచ్చి చెప్తోందేంటి, మీరు నిద్రలో ఏ స్థితికి వెళ్తున్నారు, ఇదంతా లేని స్థితికేగా మీరు నిద్రపోయారు అంటే అర్థమేంటి, ఇదంతా లేని స్థితికి వెళ్తున్నారా లేదా. ఆ నిద్ర లేని స్థితికి మీరు వెళ్ళలేకపోయారనుకోండి, ఒక 2 రోజులు మొన్న కరెంటు పోయిన రోజు ఆ పాయింట్ మీదే చర్చ వచ్చింది, అప్పుడు చెప్పాను భగవంతుడు లేపకపోవటం ఏంటి, రోజూ లేపుతున్నాడు కదా, 1 గంట 2 గంటల వరకు నిద్ర లేకపోయాక 2వ రోజు ప్రొద్దున ఎలా ఉంది, మనకి చాలా బాగుంది కదా. కర్మచాలక 2వ రోజు కూడా నిద్ర లేదనుకోండి మీకు, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది, పిచ్చెక్కుతుంది. 3 రోజులు నిద్ర లేకపోతే మనిషికి పిచ్చెక్కుతుంది అని శాస్త్రవేత్తలు చెప్పేది. నిజంగా నిద్రపోకూడదు వాడు. ఒక మనిషికి కనుక మీరు పిచ్చెక్కించేయదలుచుకుంటే మీరు పెద్ద కష్టాలేం పడిపోక్కర్లేదు, వాడిని పడుకోలేవ్వకుండా చేయండి చాలు, పిచ్చెక్కిపోతుంది వాడికి. అందుచేత ఈ బాహ్య జగత్ అంతా కూడా నీకు పిచ్చెక్కించేదే అని చెప్తున్నాడా లేదా. నాకు నిద్ర పట్టడం లేదు అని నువ్వు బాధ పెడితే అర్థమేంటి, ఈ బాహ్య జగత్తుని మర్చిపోలేకపోతున్నాను అని కదా. నిద్ర పట్టడం లేదు, నేను ఈ బాహ్య జగత్తుని మర్చిపోలేకపోతున్నాను అనే కదా అర్థం. బాహ్య జగత్తుని మర్చిపోలేకపోతే ఏమవుతుంది, నీకు కష్టాలు వస్తున్నాయి, పిచ్చెక్కుతోంది అంతే కదా. అంటే ఏ జగత్తు ఎక్కువ ముఖ్యం అని అర్థమైంది మీకు, బాహ్య జగత్త అంతర్జగత్త అని. ప్రతిరోజు రాత్రి పాపం ఆయన పనికట్టుకుని నిద్ర ఇస్తున్నాడు, మీరు నిద్ర అడగలేదు ఆయనని. అడిగాడా ఎవడైనా, నాకు తెలిసి నిజంగా పని చేయదలుచుకున్న వాడు ఎవడు నిద్ర అడగడు. పని చేయదలుచుకోని వాడికి మెలుకవుగా ఉన్నా నిద్ర పోకపోయినా ఒకటే కనుక గొడవలేదు. అందుచేత ప్రతిరోజు రాత్రి ప్రకృతి మనకి చెప్తోంది, నువ్వు నిద్రపోతున్నావు లే అని.